రామగుండం ఫర్టిలైజర్ సహకారంతో అను రేడియో పిఎం ప్రణామ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పిఎం ప్రణామ్ కార్యక్రమంలో భాగంగా ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనడానికి వచ్చినటువంటి వారు డాక్టర్ పిఎన్ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు నుంచి ఒక సాయిల్ సైంటిస్ట్గా పనిచేస్తూ అదేవిధంగా సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్ట్గా కూడా పనిచేస్తున్నారు. నమస్తే సార్.
నమస్తే.
ఈరోజు ముఖ్యంగా రైతులు ఈ మధ్య కాలంలో మనం వింటున్నది ఏంటంటే ప్రకృతి వ్యవసాయము లేకపోతే సేంద్రియ వ్యవసాయం అని మాట్లాడుతున్నారు ఎక్కువ మంది. అసలు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి?
ముందుగా శ్రోతలందరికీ నమస్కారం అండి. ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయము, కెమికల్ ఫార్మింగ్ అంటే రసాయనిక వ్యవసాయము అనేది మనం చేసే పద్ధతుల మీద డిపెండ్ అయిపోయి ఈ నామకరణం చేయడం జరిగింటుంది. ఇందులో అంటే మనకు గ్రీన్ రెవల్యూషన్ అనేది 1964 ఆ పీరియడ్లో వచ్చింది. అంతకుముందు మొత్తము మనకు ఈ ఫర్టిలైజర్స్ అంటే రసాయనిక ఎరువులు ఏవైతే మనం ప్రస్తుతానికి వాడుతున్నామో అవి వాడేవాళ్ళు కాదు. ఎందుకంటే అప్పుడు అంత ప్రొడక్షన్ లేదు కాబట్టి అంతకుముందు చేసే వ్యవసాయం మొత్తము మనకు నేల మన ప్రకృతిలో దొరికే వనరులను ఉపయోగించుకొని చేసే వ్యవసాయం అన్నమాట. ప్రకృతి వ్యవసాయము అంటే ప్రకృతిలో లభ్యమయ్యే వనరులను ఉపయోగించుకొని మనము నేలాన్ని సారం చేసుకొని చేసే వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయము అంటారు. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయము అంటే సేంద్రియ వ్యర్థాలను ఉపయోగించుకొని నేలని సారం చేసుకొని చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. అదేవిధంగా మనకు కెమికల్ ఫార్మింగ్ అంటే రసాయనిక ఎరువులు రసాయనిక వ్యవసాయం చేయడం. ఈ రసాయనిక వ్యవసాయం అనేది ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నామో దీన్ని రసాయనిక వ్యవసాయము అని అంటారు. ఈ మూడిటి మధ్య ఇవి మనకు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ప్రకృతిలో దొరికే వనరులను ఉపయోగించుకొని ఎటువంటి ఖర్చు లేకుండా చేసే వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయము, దీనినే సహజ వ్యవసాయము అని కూడా పిలుస్తారు. రసాయనిక వ్యవసాయం అంటే ఇప్పుడు అంటే 1960 ముందు చేసేదంతా ఆల్మోస్ట్ సేంద్రియ అండ్ రసాయనిక కాకుండా రసాయనిక రహిత వ్యవసాయము. అదే ఇప్పుడు మనం చేసేదంతా రసాయనిక వ్యవసాయము, కెమికల్ ఫార్మింగ్ అంటే. ఇందులో ప్రకృతి వ్యవసాయంకి సేంద్రియ వ్యవసాయంకి మధ్య తేడా అనేది ఉంది. ఈ సేంద్రియ వ్యవసాయము అనేది ఏంటంటే సేంద్రియ పదార్థాలను మనం కొనుగోలు చేసుకోవచ్చు. సేంద్రియ పదార్థాలను మనం బయట నుంచి తెచ్చి వేసుకొని వ్యవసాయం చేసుకుంటాం. ఈ సేంద్రియ వ్యవసాయంలో వచ్చేటప్పటికీ మనకు జీవన ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు ఇలాంటివి కూడా వాడుకుంటాం. బయట నుంచి మనం దిబ్బ ఎరువు, కోళ్ళ ఎరువు, వర్మీ కాంపోస్టు ఇట్లాంటివి కూడా కొనుక్కుంటాం బయట నుంచి. బట్ ఈ ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయంలో అనేది అసలు మనము ఎటువంటి అది బయట నుంచి కొనము. మన పొలంలో దొరికే వ్యర్థాలను ఉపయోగించుకొనే మనమే అంటే రైతే తయారు చేసుకొని పొలంలో వేసుకుంటారు. అందుకే దాన్ని ఏమంటారంటే పెట్టుబడి లేని వ్యవసాయం అని కూడా అంటారు. ఎందుకంటే అతని దగ్గర ఉన్న వ్యర్థాలనే ఉపయోగించుకొని దాని ద్వారా అతను నేల సారం పెంపొందించుకొని ఉన్న వనరులని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకొని చేసే వ్యవసాయాన్ని మన ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రియ వ్యవసాయం కానీ, అదేవిధంగా కొంతమంది ఇదే దాన్ని పాలేకర వ్యవసాయం అని కూడా అంటారు. ఈ సహజ వ్యవసాయంలో రకరకాల పద్ధతులు కూడా ఉంటాయండి. అందులో పాలేకర్ గారి వ్యవసాయం ఏంటంటే గో ఆధారిత వ్యవసాయం. కంపల్సరీ ఒక గో ఉంటేనే వ్యవసాయం చేస్తారనేది అది ఒక పద్ధతి. ఇది ప్రకృతి వ్యవసాయంలో గోకు వ్యవసాయంలో ఏ వరకు అయితే పాడి సంపద ఉంటుందో వాళ్ళు జనరల్గా చేసుకోవచ్చు. ఏది ఉపయోగించుకొని దాంట్లో జీవామృతము, ఘనజీవామృతము అవి చేసుకొని చేసుకుంటూ ఉంటారు. ఇది ఈ మూడిటి మధ్య ఉన్న వ్యత్యాసం.
అయితే మరి ఈ సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ రోజుల్లో ఎందుకు సేంద్రియ వ్యవసాయం మనకు అవసరం, వాటి ఆవశ్యకత ఏంటి?
మన అందరికీ తెలిసిందే, ముందు మన తాతలు మన తండ్రులు ఏ విధంగా ఉన్నారో మనకు తెలుసు. ఇప్పుడు ఉన్న మనము మన పిల్లలు ఏ విధంగా ఉన్నారో మనకు మన దీన్ని ఏ రకంగా చెప్తామంటే మన శక్తి సామర్థ్యం, మన దృఢత్వము, మన ఆయుష్, ఇవన్నీ కొలమానాలు. మన తాతలు అంటే 1940, 1950 ముందర ఉన్న వాళ్ళకి భారతదేశం యొక్క ఆయుష్ అనేది మన లైఫ్ స్పాన్ ఎంత అని అడిగితే ఆటోమేటిక్గా 100 అని చెప్పేవాళ్ళు. అదే ఇప్పుడు అడిగితే లైఫ్ స్పాన్ ఎంత అని చెప్తున్నారంటే 60 ఇయర్స్. అప్పుడు ఇప్పుడు హై క్వాలిటీ టెక్నాలజీ ఉన్న, హై హాస్పిటాలిటీ, మెడిసిన్ మనకు అన్నీ ఉన్న అనువుగా ఉన్నా కూడా మన లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయింది. అప్పుడు హాస్పిటాలిటీ లేకపోయినా కూడా 100, 90 బాగా జీవించారు. దానికి కారణం ఏమిటి అంటే నాణ్యమైన ఆహారము తినేవాళ్ళు. అంటే తక్కువ పండిన అందులో క్వాలిటీ అనేది ఉండదు. ఇప్పుడు మనకు కావాల్సిన ఆహార కొరత లేకపోయినా ఉన్న ఆహారంలో యొక్క నాణ్యత లేకపోవడం, దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం వాడే వెరైటీస్ అన్నీ హై ఈల్డింగ్ వెరైటీస్, అవి మనము ఎంత రసాయనిక ఎరువులు ఇచ్చినా తీసుకునే సామర్థ్యం ఉన్న రకాలు. దాంతోపాటు విపరీతంగా వేయడం వల్ల చీడపీడల యొక్క ఉధృతి ఎక్కువైపోయింది. మళ్ళా వాటిని అరికట్టడానికి విపరీతమైన పురుగు మందులు కొట్టేవాళ్ళు. ఇవంతా ఇక్కడ నేలలో ఉన్న సూక్ష్మజీవులని చంపడము, దాని ద్వారా నేల యొక్క సామర్థ్యము కోల్పోవడము, కలుషితము కావడము. రెండోది, మనం తింటున్న ఎకనామిక్ పార్ట్, అంటే ఏదైతే ఉంటాయో, ఇది బియ్యం అయితేనేమి, కూరగాయలు అయితేమి, పండ్లు అయితేమి, ఆకుకూరలు అయితేమి, వంట మీద ఈ అవశేషాలు అలాగే పడి అలాగనే ఉండిపోతున్నాయి. అంటే ఉండాల్సిన మోతాదు కన్నా ఈ టాక్సికెంట్స్ ఎక్కువ అయిపోయి అవి మళ్ళీ మన బయోమాగ్నిఫికేషన్, అంటే మన ఆహార చైన్ లోపలికి, అవి మన ఆహారం ద్వారా మన లోపలికి వచ్చేసేసి మన ఆరోగ్యాన్ని క్షీణింప చేయడము అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు అవగాహన ఉంది, మనకు తెలిసింది. ఎందుకంటే ఆయుష్ తగ్గుతుంది, రకరకాల రోగాలు అనేటివి వస్తున్నాయి. చిన్న వయసులోనే హైపర్టెన్షన్లు, డయాబెటిక్, క్యాన్సర్ పేషెంట్స్ ఇవంతా ఎక్కువైపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే మనం తినే ఆహారం యొక్క నాణ్యత లేదు అనే అవగాహన అందరికీ వస్తుంది. కాబట్టి చాలామంది ఈ ప్రకృతి వ్యవసాయం వైపు, ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం వైపు మారుతుంది.
ఈ రోజుల్లో భూసారం అనేటువంటిది బాగా తగ్గిపోతుంది అనేటువంటి ఒక ఆందోళన వస్తుంది. అయితే ఈ భూసారం పెంచాలంటే మనం ఏం చర్యలు తీసుకోవాలి? అలాగే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం పెంచేటువంటి అవకాశం ఉంటుంది, అది ఎంతవరకు?
మేడం, మీరు మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇప్పుడు ఏంటంటే, సేంద్రియ వ్యవసాయం ద్వారా భూసారం పెంచుకోవడానికి, ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారం పెరుగుతుందా లేదా అనే దానికి మీకు చక్కటి వివరణ అనేది ఇస్తాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మన సాయిల్స్, మనిషి ఐసీయూలో పనుకొని ఉంటే ఏ రకంగా మనం ఆక్సిజన్ ఇస్తే అతను బతుకుతున్నాడు, అదే పరిస్థితుల్లో ఇప్పుడు మన నేలలు ఉన్నాయి. అంటే బయట నుంచి మనం రసాయనిక ఎరువులు ఏదన్నా వేస్తే అవి నీటిలో కరిగేసి ఆ నీటి ద్వారా మొక్కకు అంది ఏదో బతుకుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనము, ఒక మనిషి ఐసీయూలోకి పోయాడంటే అతను లోపలున్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి సహజంగా తీసుకునే గాలిని కూడా తీసుకోలేని పక్షంలో ఉన్నప్పుడే ఆ మనిషి అనేవాడు హాస్పిటల్కి, ఐసీయూలోకి పోతాడు. సేమ్ అదే పరిస్థితిలో మనము బయట నుంచి ఏదో వేస్తే కానీ నేలలో ఉన్న శక్తిని మొక్కలు తీసుకోలేని పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే నేలలో యాక్చువల్గా నేలలో జీవశక్తి ఉంటాయి. మనకు పంచభూతాలు అనేది అందరికీ తెలిసిందే. ఆ పంచభూతాలు అన్నీ ఏకమైనప్పుడే ఈ సృష్టి అనేది ఉంటుంది మనకు. అందులో నేల, నీరు అనేది చాలా చాలా అవసరం. ఈ రెండు వ్యవసాయానికి చాలా ప్రామాణిక. మనం ఇన్ని రోజులు ఎప్పుడు చూసినా మొక్కకే మనము ఫీడింగ్ ఇస్తున్నాం, నేలని ఎటువంటి ఫీడ్ చేయట్లేదు. ఇప్పుడు గ్రీన్ రివల్యూషన్ వచ్చిన తర్వాత మన మెయిన్ కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన సెల్ఫ్ సఫిషియన్సీ, అంటే మనకు కావాల్సిన ఆహార ధాన్యాల కొరత అనేది లేదు. కాబట్టి ఇప్పుడు ఎంతసేపు మనము నేల యొక్క సారం పెంచడానికే మన దృష్టి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బాగా వాళ్ళకి అవగాహన వచ్చింది. ఎందుకంటే ముందు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఆహార కొరత, తర్వాత ఆహార భద్రత, అవి రెండు రీచ్ అయిపోయాం మనము. ఇప్పుడు నాణ్యమైన ఆహారాన్ని ఇంతమంది పెరుగుతున్న జనాభాకి అందించడం, అది ప్రథమ లక్ష్యంగా జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్తో ఇదే విధంగా కానీ కొనసాగిస్తే, అంటే యంగ్ జనరేషన్స్ డిసపియర్ అయిపోతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి 100 మందికి కావాల్సిన ఫిమేల్ రేషియో తగ్గిపోతుంది, అదే రీప్రొడక్టివ్ క్యాపబిలిటీస్ కూడా తగ్గిపోతున్నాయి. దీనికి అంతా కారణం ఏంటంటే నాణ్యమైన ఆహారం తినకపోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల, శరీరంలో చాలా మార్పులు జరగడం వల్ల. లేదు, దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం మీదనే ఉంటుంది. ఆ ఆహారం కలుషితం లేకుండా చేయాలంటే నేలలో ఉన్న కలుషితం తగ్గించాలి. నేలలో ఉన్న కలుషితం తగ్గించాలంటే నేలాన్ని సారం పంపించాలి. మీరు మామూలుగానే సాయిల్, అంటే మనకు ఆ వ్యవసాయ భాషలో చెప్పాలంటే వ్యవసాయంకి ఉపయోగించబడే ఒక మట్టి, అనేది. దాంట్లోనే ఇంగ్లీష్ టెర్మినాలజీ అంటే సోల్ ఆఫ్ ఇన్ఫినైట్ లైఫ్ అంటారు. సాయిల్ అనే దాన్ని సోల్ ఆఫ్ ఇన్ఫినైట్ లైఫ్ అంటే మనకు కంటికి కనపడని చాలా జీవ సంబంధించమైన ఒక ప్రపంచం నేలలో ఉంటుంది. ఆ నేల యొక్క ప్రపంచాన్ని మన అవసరాల కోసం విచక్షణారహితంగా మందులు వాడడం కానీ, దాన్ని నాశనం చేయడం కానీ, పొల్యూషన్ చేయడం వల్ల కానీ అందులో ఉన్న చాలా జీవరాశులు అనేటివి చనిపోయినాయి. మనకు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయానికి ఈ నేలకు ఉన్న సంబంధం ఏంటంటే ప్రతి ఒక్క పోషకము నేలలో ఉంటుంది. నేలలో ఉన్న పోషకము మనకు మొక్కకు అందాలి అంటే నేలలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అనేటివి ఉంటాయి. మనం మొక్క యొక్క పెరుగుదలకి 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్, ప్రధాన మూలకాలు అవసరము. అదే అనిమల్స్కి అయితే 18, మనకు మనుషులకైతే 19 ఇంట్లో ఉంటాయి. ఈ ఇంట్లోకి అన్నిటికీ నేలలో నుంచి మొక్కలకి వెళ్ళాలంటే తప్పకుండా న్యూట్రియన్ సైక్లింగ్లో ఈ సూక్ష్మజీవులు లేకుండా ఆ సైకిల్ అనేది జరగదు. ఎందుకంటే నేలలో ఉన్నవి అన్నీ మొక్కకి లభ్యం కాని రూపంలో, అంటే ఫిక్సేషన్ ఆఫ్ న్యూట్రియన్స్ అనేది జరుగుతుంది. లభ్యం కాని రూపంలో ఉన్నవి లభ్యమయ్యే రూపంలోకి మార్చే సామర్థ్యం ఒక్క సూక్ష్మజీవులకు మాత్రమే ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు ఎందుకు తగ్గిపోతున్నాయంటే మనకు తెలుసు, ఒక దేశానికి పాడి పశు ఈ రెండు కలిస్తేనే వ్యవసాయం. ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ పాడి మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది, పశువు మీద కాన్సన్ట్రేషన్ లేదు. దానికి కావాల్సిన దానికి ఎందుకు కారణాలు తర్వాత చెప్తాను. ఇక్కడ ఈ పశు సంపద లేన భూమికి అందించే ఈ సేంద్రియ పదార్థాలు అంటే ఏవైతే మన పశువు పేడ కానీ, ఆవు పేడ కానీ, ఇంతకుముందు లైఫ్ స్టాక్ అనేది ఇంటిగ్రేషన్గా ఉండే, వ్యవసాయం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఎద్దులతో చేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గిపోయినాక భూమిలో అవి వేసుకునే దానికి లేవు. ఏదో తక్కువ మోతాదులో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే ఇంత నేలకి మనము సప్లై చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. అవి కొనుక్కోవాలన్నా కూడా చాలా కాస్ట్లీ అయిపోతుంది. తద్వారా ఎంతసేపు మనము ఒకే పంట వేసుకొని ఒకే రకమైన కెమికల్ ఫర్టిలైజర్స్ వేసుకుంటే నేల రెస్పాండ్ కావట్లేదు. అంటే మామూలుగా మనకి ఏంటంటే ఒక కేజీ ఫర్టిలైజర్ వేస్తే ఇంత ఈల్డ్ అనేది రావాలి అనేది ఉంటుంది. అలాంటిది ఇంతకుముందు ఉన్న నేలల్లో వేసిన దానికి ఇప్పుడున్న నేలల్లో వేసిన దానికి మోర్ దాన్ 70% అనేది ఇప్పుడు తగ్గిపోయింది. కాబట్టి దీన్ని పెంచుకోవాలి. దీనికి సొల్యూషన్ ఏంది అంటే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఐఎన్ఎం, సమగ్ర పోషక యాజమాన్యం అనేది చేసుకోవాలి. సమగ్ర పోషక యాజమాన్యంలో ప్రధానమైంది ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ముఖ్యంగా సూటి ఎరువుల మీదనే ఆధారపడి ఉండాలి. అవి కూడా నేల సారం సాయిల్ టెస్టింగ్ చేసుకొని దానికి తగిన మోతాదులోనే రసాయనిక ఎరువులు అనేది వేసుకోవాలి. దీనితో పాటు సేంద్రియ ఎరువులు, ఆర్గానిక్ మెన్యూర్స్ అంటారు. ఈ సేంద్రియ ఎరువులు ఏంటంటే రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఏంటంటే బల్కి ఆర్గానిక్ మెన్యూర్స్, కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్. బల్కి ఆర్గానిక్ మెన్యూర్స్ అనేటివి ఏంటి అంటే స్థూల సేంద్రియ ఎరువులు. స్థూల అంటే బల్క్, పేర్లోనే ఉంది కాబట్టి బల్క్ అంటే ఎక్కువ మోతాదులో వేయాల్సినవి. అంటే ఏంటివి, ఇప్పుడు మనకు దిబ్బ ఎరువు ఉంటుంది, అది ఒక ట్రాక్టర్ వేసుకోవాలి. అంటే అది ఒక 4 టన్నుల దగ్గర ఉంటుంది. అట్లనే కోళ్ళ ఈ రకంగా మనం వేసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ అంటే కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ చెక్కలు, మనకు గానుగు చెక్క కానీ, వేప చెక్క కానీ, తర్వాత వచ్చి మనకు పిండి చెక్క, ఏదో గ్రౌండ్ నట్ చెక్క కానీ, ఇలాంటివన్నీ మనకు ఈ వేప చెక్కలు ఇలాంటివి నేలలో వేసుకొని సారవంతం చేయాలి. రెండోది ఏంటంటే గ్రీన్ మెన్యూర్స్, అంటే పచ్చి ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు అని వింటారు కదా, పచ్చి రొట్టె ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు, ఇలాంటివి రకరకాలుగా వేసుకోవాలి. ఇవంతా వేసుకొని వింటతో పాటు ఇప్పుడు ఏంది, మనకు ఫర్టిలైజర్స్ వేసుకోవాలి, ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ తో పాటు ఈ సేంద్రియ ఎరువులు వేసుకోవాలి. లేదు, మన దగ్గర ఈ రెండు వనరులు లేవు. ఏది మనకు బల్కి ఆర్గానిక్ మెన్యూర్స్ లేవు, కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ లేవు. ఉన్నదాంతో ఇప్పుడు మనమే కంపోస్టింగ్ టెక్నాలజీస్, అంటే ఎరువు ఉన్న మన దగ్గర ఉన్న చెత్త వ్యర్థాలను ఉపయోగించుకొని దాంట్లని కుల్లింపజేసి దాన్ని ఎరువుగా తయారు చేసుకొని ఆ ఎరువుని ఎన్రిచ్, అంటే ఈ బయో ఫర్టిలైజర్స్ అంటే ఈ జీవన ఎరువుల ద్వారా మనము ఆ కుల్లింపజేసిన ఎరువుల ద్వారా మనము మల్టిప్లై చేసుకోవడం, ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే ఇది పాక్షికంగా కుల్లిన ఎరువులు వానపాములను వదిలేసి వానపాములు ఎరువుగా తయారు చేసుకొని చేసుకోవడము, లేకపోతే బయట మార్కెట్లో ఎక్కడన్నా వానపాముల ఎరువు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది కాబట్టి అవి తెచ్చుకొని జీవన ఎరువులు అంటే బయో ఫర్టిలైజర్స్ వంటతో ఎన్రిచ్ చేసుకొని నేలకి అందించడం, లేకపోతే కాన్సన్ట్రేటెడ్ అయినా వేప చెక్క కానీ ఈ గానుగు చెక్కలు ఏవైనా ఉంటే వంటతో కూడా ఈ ధ్రువ రూప జీవన ఎరువులు ఉంటాయి, మనకు పౌడర్ రూపంలో ఉన్న ఎరువులు ఉంటాయి, ఇవి బాగా పట్టించి నేలకు అందించడం. ఈ విధంగా చేస్తే తప్పకుండా నేలంలో ఉన్న కొద్దిగా సారం అనేది పెరుగుతుంది. ఇది ఒక పద్ధతి, దీన్నే సమగ్ర పోషక యాజమాన్యం అంటే. రెండోది న్యాచురల్ ఫార్మింగ్ ఆర్ ప్రకృతి వ్యవసాయము, లేకపోతే పెట్టుబడి లేని వ్యవసాయము, పాలేకర్ విధానము. దీనికి ఎన్ని పేర్లు పెట్టినా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయంకి, దీనికి రెండింటికి థీమ్ ఒకటే. థీమ్ ఏంటంటే ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్తో వేసి నేలని పొల్యూట్ చేయకుండా సహజ పద్ధతుల్లోనే వ్యవసాయం చేయడం. ఈ పర్టికులర్గా ఈ ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ అనే దాంట్లో ఈ పాలేకర్ గారి విధానంలో ఏంటంటే, కంపల్సరీ మనం ఏదన్నా ఒకటి తయారు చేసుకోవాలంటే ఆవు కానీ అంటే క్యాటిల్కి సంబంధించిన ఎక్స్క్రీటా అంటే అట్లా యూరిన్ కూడా మనం వేస్ట్ చేయకుండా వాటిని ఉపయోగించుకొని తయారు. ఈ పద్ధతిలోనే మనం రకరకాల పేర్లు వింటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలోనే భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ అనేది ప్రథమ స్థానంలో ఉంది ఈ ప్రకృతి వ్యవసాయం పాపులరైజ్ చేయడంలో. కానీ రైతులు ఎంతవరకు అవలంబిస్తున్నారు అనేది ఆన్ పేపర్ మీద అయితే ఉంది, కానీ మిగిలిన రాష్ట్రాలు పోలిస్తే ఒక అడుగు మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక రకంగా ముందునే ఉంది. ఏంటంటే ఈ జీవామృతము, ధ్రువ జీవామృతము, ఘన జీవామృతము, కషాయాలు, ఏంటంటే మనకు అందరికి తెలుసు ఇప్పుడు వేప ఆకు, గానుగ ఆకు ఇట్లాంటివన్నిట్లో కొన్ని ఉంటాయి ఎక్స్ట్రాక్టెంట్స్. అవి ఏంటివంటే పెస్ట్ని కంట్రోల్ చేసేటివి ఉంటాయి, స్టిమ్యులేట్ సాయిల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని స్టిమ్యులేట్ చేసేటివి ఉంటాయి. ఇప్పుడు కౌ యూరిన్లో చాలా బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంది కాబట్టి చాలామంది తీర్థం లాగా తీసుకుంటారు. మన పూర్వీకులు అయితే దాని యూరిన్ కూడా పట్టుకొని తాగేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఆవు యొక్క యూరిన్లో చాలా బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అనేది ఉద్దేశం. అంత ఉన్న వాటిని మనం బాగా మల్టిప్లై చేసి నేలకు అందిస్తే ఆటోమేటిక్గా నేల యొక్క సారం అనేది బాగా తప్పకుండా పెరుగుతుంది. కాబట్టి ఇది రెండో పద్ధతి. ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతి ద్వారా కూడా నేల సారం ఏ విధంగా పెంచుకుంటామంటే, ఇవే ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ బయో ఫర్టిలైజర్స్, ఈ కంపోస్టింగ్ టెక్నాలజీస్, ఏదైనా వెల్త్ వేస్ట్ టు వెల్త్ మన దగ్గర ఉండే ఏ వ్యర్థాలు ఉన్నా కూడా వాటిని బాగా కుల్లింపజేసేసి నేలకి ఎన్రిచ్ చేసిన ఈ బయో ఫర్టిలైజర్స్ని కలిపి నేలకు వేసిస్తే గ్యారంటీ బాగా పెరుగుతుంది. దీంతోపాటు మనకు కవర్ క్రాపింగ్ అంటే అంతర్ పంటలు, చుట్టూ గట్ల మీద వేసే పంటలు, తర్వాత ఇప్పుడు హానికరమైన పురుగుల్ని అట్రాక్ట్ చేసే పంటలు, ఆకర్షక పంటలు అంటారు, ఇలాంటివి ఉపయోగించుకోవాలా. చిన్న వాటికి కూడా పెద్ద కెమికల్స్ జోలికి వెళ్లకుండా స్టార్టింగ్లో వేప నూనె కొట్టుకోవడం, తద్వారా మనకు మైక్రో ఆర్గానిజమ్స్ డ్యామేజ్ జరగవు. తర్వాత జిగురు అట్టలు, ఇలాంటి స్టెప్స్ అన్ని వీంట్లలో ఫాలో అవుతారు అన్నమాట ఈ మన ప్రకృతి వ్యవసాయంలో కానీ ఆర్గానిక్ వ్యవసాయంలో కానీ. కాబట్టి మనం ఇటువంటి ఈ త్రీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అంటే సమగ్ర పోషక యాజమాన్ INM ఒకటి, IFS ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, పశువుల్ని ఉపయోగించుకొని వాటి వ్యర్థాల ద్వారా ఉపయోగించుకొని వ్యవసాయం చేయడం కానీ, ఈ విధంగా చేస్తే తప్పకుండా నేల సారం పెంపొందిస్తారు. రైతు అనేవాడు యాక్చువల్గా మనం రైతు బాంధవుడు ఈ రకరకాల పేరుతో పిలుస్తాం. జనరల్గా రైతు అనేవాడు ఉత్పత్తిదారుడు, జనరల్గా ఒక ప్రోడక్ట్ని ఉత్పత్తి చేసి మార్కెట్లో అతను కొనుగోలు చేసి ఆ వచ్చిన డబ్బుని ఉపయోగించుకొని అతను మనుగడకి కానీ ఉపయోగిస్తాడు. జనరల్గా ఇది మామూలుగా జనరల్గా రైతు అనేవాడు ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి చేసి దాన్ని మార్కెట్ అమ్మి వచ్చిన దాంతో అతని జీవనం పెంపొందించుకోవడు. కానీ నేటి పరిస్థితుల్లో రైతు కెమికల్ ఫార్మింగ్ మీద డిపెండ్ అయిపోయి రైతే ఉత్పత్తిదారుడు కాస్త కొనుగోలుదారుడు అయిపోయి ప్రైవేట్ మార్కెట్ అంటే ఫర్టిలైజర్ మార్కెట్ మీద ఎక్కువ డబ్బులు వెచ్చించి కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని కొనేసి విచక్షణ రహితంగా నెలలో వేయడము, అలా ఇంబ్యాలెన్స్డ్ న్యూట్రియన్స్ ఉండడం వల్ల ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల దాని మీద విపరీతమైన పురుగులు బెడద, రోగాలు బెడద రావడము, మళ్ళా వాటికి కాస్మిక్ కెమికల్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఇలా వేయడం వల్ల మొత్తానికి అతనే కొనుగోలుదారుడు అయిపోయి బాగా అప్పులు ఊబిలోకి అతను పోవడమే కాక అతని నేల యొక్క సారాన్ని కూడా తగ్గించుకొని నెక్స్ట్ అవి ఎందుకు పనికిరాకుండా ఉన్న నేలలాగా తయారవుతూ నేల యొక్క సహజ సామర్థ్యం కోల్పోతుంది.
చాలా చక్కగా వివరించారండి. అసలు ఈ భూసారం అంటే ఏంటి, మరి ఆ భూసారం పెంపొందించుకోవాలంటే రైతులు ఎలాంటి ప్రణాళికల్ని అమలు చేసుకోవాలి?
నేలలో మనకు 119 ఎలిమెంట్స్ ఉంటాయండి, మూలకాలు అంటారు అంటనే. అవి మన మొక్కకి అంటే అందాలి, ఒక ఏ పంట అయినా దాని మనం కూడా కంప్లీట్ చేసుకోవాలంటే 17 ఎలిమెంట్స్ అవసరం. ఈ 17లో మనకు 14 ఎలిమెంట్స్ అనేటివి కేవలము మనకు నేలలో నుంచే వస్తాయి. మిగిలిన మూడు మూలకాలైన కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మనకి నీటి ద్వారా కానీ గాలి ద్వారా కానీ ఈ రెండు అనేది తప్పకుండా ఈ మూడు అందులో నుంచే వస్తాయి. ఇంకా ఈ 14 ఎలిమెంట్స్ మూడు రకాలుగా విభజి ప్రథమ పోషకాలు, ద్వితీయ శ్రేణి పోషకాలు, సూక్ష్మ పోషకాలు. ఈ ప్రతి సూక్ష్మ పోషకాలనే ఏమంటారంటే మైనర్ ఆర్ మైక్రో ఎలిమెంట్స్ అంటారు. అంటే వాటి మోతాదు నేలలో చాలా తక్కువగా ఉంటాయి, కానీ వాటి మోతాదు తక్కువగా ఉన్నా కూడా చాలా అవసరం అన్నమాట. అవి లేకుండా మిగిలిన రియాక్షన్స్ అనేటివి జరగవు. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మన ఇంట్లో గ్యాస్ ఉంటుంది, గ్యాస్ స్టవ్ ఉంటుంది, లైటర్ లేకుండా లేకపోతే అగ్గి లేకుండా దాని పని మాత్రము మనం ఉపయోగించుకోలేము. అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా కంపల్సరీ అలాంటి రోల్ అనేది మనకు ప్లే చేస్తాయి. ఇవి అన్నీ సమతుల్యంగా ఉన్నాయా లేవా అనే తెలుసుకోవడమే నేల సారం. ఇవన్నీ సప్లై చేసుకునే కెపాసిటీ కానీ నేలకు ఉంటేనే దాన్ని నేల సారం అంటారు. అంటే నేలలో ఎంత మంచిగా పోషకాలు ఉన్నాయా లేవా, సేంద్రియ కర్బనం ఉందా లేదా అనేది దాని యొక్క క్వాలిటీని అసెస్ చేసేదే నేల సారం అనేది పిలుస్తారు. ఇప్పుడు ఈ నేల సారం తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి, రైతులు ఏం చేయాలి అంటే మనకు ఆరోగ్యం బాగుందా లేదా అనే దానికోసం మనం ఏం చేస్తాము. ఒకరోజు జ్వరం వచ్చింది, రెండో రోజు జ్వరం వచ్చింది, మూడో రోజు జ్వరం వచ్చింది, తర్వాత వెంటనే డాక్టర్ దగ్గర పోయి మూడు రోజుల నుంచి జ్వరం వచ్చింది సార్ అంటే అతను మన బ్లడ్ శాంపుల్ తీసుకుని ఏ రకంగా టెస్ట్ చేసి మనకు చెప్తారో అదేవిధంగా పంట దిగుబడులు తగ్గుతున్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మట్టిని తీసుకు టెస్టింగ్కి పంపించాలి. దాన్నే సాయిల్ టెస్టింగ్ అంటారు. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత మన నేలలో ఉన్న సత్తువ అంటే దాని యొక్క ఎంత సారం ఉంది అనేది తెలుస్తుంది. దీన్ని సాయిల్ టెస్టింగ్ అంటారు. సాయిల్ టెస్టింగ్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా మనము ఎరువులు వాడుకొని చేస్తే పంట దిగుబడులు అనేటివి పెరుగుతాయి. ముఖ్యంగా ఈ నేల సారం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నేలని ఎప్పుడైనా మనము నేలనే ఫీడ్ చేయాలి, మొక్కల్ని ఫీడ్ చేయాల్సిన పని లేదు. అంటే ఏంది, మనము వేసే ఫర్టిలైజర్స్ అన్నిటినీ పంట పెరుగుదల కోసమే ఆలోచిస్తా వేస్తున్నాం, కానీ నేల తీసుకుంటుందా లేదా అనేది కూడా చూసుకొని వేసుకోగలగాలి. మన కాన్సన్ట్రేషన్ అంతా నేల యొక్క బాగు కోసమే చేస్తే ఆ రిటర్న్గా ఆ నేలనే ఆ పంటకి కావాల్సినవి అన్నీ వేస్తాయి. ఈ 17 మనం అన్నట్టు ఈ పోషకాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోల్ ఉంది. ఇప్పుడు నత్రజని ఉంది, తర్వాత భాస్వరం అంటారు, పొటాషియం అంటారు. పొటాషియం అనేది క్వాలిటీ ఎలిమెంటు. క్వాలిటీ అంటే ఏంది, ఇప్పుడు ఏమన్నా విపత్తులు వచ్చినా తర్వాత ఏదన్నా రోగ నిరోధక శక్తి పెరగాలన్నా ఇది తప్పకుండా మనకు అవసరం. కానీ రైతాంగము దీన్ని నెగ్లెక్ట్ చేసేశారు. దీనికి కారణం ఏంటంటే మార్కెట్లో దీని ప్రైస్ ఎక్కువ ఉందని. దానికన్నా ఒక 100-200 తక్కువ ఉన్న కాంప్లెక్స్ ఎరువుల జోలికి వెళ్తున్నారు, కానీ సూటి ఎరువు అయిన MOP మ్యూరేట్ ఆఫ్ పొటాషియం జోలికి పోవట్లేదు. కాబట్టి స్ట్రైట్ ఫర్టిలైజర్స్ అయిన యూరియా కానీ, SSP కానీ, MOP కానీ ఇవి మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి అని అనుకుంటే స్టార్టింగ్ విత్తనం వేసే ముందరనే వేసుకోవాలి. ఒకసారి విత్తనం వేసిన తర్వాత పొలంలో పంట మధ్యలో కాంప్లెక్స్ ఎరువులు వేయకూడదు. అలా వేస్తేనే ఇంబ్యాలెన్స్ న్యూట్రియంట్స్ వచ్చి ఒక ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేటివి తగ్గిపోతాయి. ప్రధానంగా మన కృష్ణా సాయిల్స్ కానీ, NTR జిల్లా సాయిల్స్ కానీ, గుంటూరు సాయిల్స్లో కానీ బాగా రిచ్ ఇన్ ఫాస్ఫరస్, భాస్వరము అనేది నేలలో అధికంగా ఉందని సాయిల్ టెస్టింగ్ ద్వారా వచ్చింది. ఇది కానీ భాస్వరం అధికంగా ఉంటే ఆటోమేటిక్గా జింక్ ఫర్టిలైజర్ అప్లికేషన్ అనేది మనం చేసినా కూడా అది మొక్కకు అందదు. ఎందుకంటే ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటే ఆటోమేటిక్గా జింక్ అనేది తగ్గుతుంది. మొక్కలలో జింక్ కానీ లోపం కానీ వచ్చిందంటే ఆటోమేటిక్గా అవి ఎత్తు పెరగవు, రెండోది మనకు కావాల్సిన ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనిషికి ఏ రకంగా జింక్ లోపం ఉంటే మనకు ఎదుగుదల ఉండదు, దాంతోపాటు డిసెంట్రీ అనేది వస్తుంది. మూడోది ఏంటంటే మనకు చాలామంది డయాబెటిక్ ఉంటారు కదా, మనకు ఇచ్చే ఇన్సులిన్ ఉంటుంది కదా, ఆ ఇన్సులిన్లో ఉన్న కూడా సెంట్రల్ ఎలిమెంట్ కూడా జింకే. జింక్ అనేది అంత మొక్కల్లో అయినా మనుషుల్లో అయినా చాలా చాలా అవసరం. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్కి ఐరన్, జింక్ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తారంటే అదే రీజన్ అన్నమాట. కాబట్టి ఈ మైక్రోన్యూట్రియంట్స్ క్రాప్స్కి పంటలకి ఎంత ఉపయోగమో మనుషులకు కూడా అంతే ఉపయోగము.
సేంద్రీయ వ్యవసాయం వల్ల లాభాలు, ముఖ్యంగా రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయి, మరి అధికంగా లాభాలు కావాలంటే ఎలాంటి ప్రణాళికలు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు పాటించాల్సినటువంటి సూత్రాలు, పద్ధతులు ఏమైనా ఉంటాయా?
మేడం, ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్లో రైతులు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ స్టెప్ ధైర్యం వేసి మనకు సేంద్రియం వైపు కానీ ప్రకృతి వ్యవసాయం వైపు కానీ మారాలి. ఎందుకంటే సడన్గా షిఫ్టింగ్ ఫ్రమ్ కెమికల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ ఫార్మింగ్ సైడ్కి మారడం అంత సులభం ఏం కాదు. అలా మారడం కూడా మంచి తరుణం కూడా కాదు. ఎందుకంటే ఏదైనా ఒక మనిషి మార్పు కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టయాన్నే ఏదైనా కన్వర్షన్ పీరియడ్ అంటారు. ఇప్పుడు మనం వాడేటివన్నీ హై ఈల్డింగ్ వెరైటీస్ కాబట్టి వాటికి సడన్గా మనము ఫర్టిలైజర్స్ ఏమి వాడకుండానే మీరు చేసేసి వ్యవసాయం చేసేసుకోండి అనేది సజెషన్స్ ఎవ్వరు ఇవ్వరు. అలా ఇచ్చినా కూడా అట్లా అవలంబించడం అంత సులభమైన పని కూడా కాదు. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం వైపు కానీ ప్రకృతి వ్యవసాయంలో కానీ వచ్చే దిగుబడులు ఇప్పుడు ఉన్న సైంటిఫిక్ రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్ ప్రకారము 40-50% ఈల్డ్ రిడక్షన్ అనేది తగ్గుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నది, మన సాయిల్ హెల్త్ అనేది అఫెక్ట్ అయిపోయింది. దట్ టు మనం వాడే వెరైటీస్ అన్నీ హై ఈల్డింగ్ వెరైటీసు, బాగా ఫర్టిలైజర్ రెస్పాన్స్ రేషియో ఉన్న వెరైటీస్ వాడుతున్నాం. అలాంటి వాళ్ళకి ఫర్టిలైజర్స్ అసలు ఏమి వేయకుండా వ్యవసాయం చేసేసి ఈల్డ్స్ అనేటివి ప్రాఫిటబుల్గా వస్తాయి అనేది వాస్తవం కాదు సైంటిఫిక్ రిపోర్ట్స్ ప్రకారము. ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ని వాడుకోవడం, అంటే సాయిల్ టెస్ట్ బేస్డ్ ఫర్టిలైజర్ ఉపయోగించుకొని చేసుకోవాలి. ఇంక్లూజన్గా మనము ఇన్ని రోజులు ఆపేసిన ఆర్గానిక్ మెన్యూర్స్ కానీ, ఈ గ్రీన్ మెన్యూరింగ్ కాన్సెప్ట్స్ కానీ, బయో ఫర్టిలైజర్స్ని యాడ్ చేయడం కానీ, ఇలాంటివి రైతులు వారి పద్ధతుల్లో అవలంబించట్లేదు. వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. విచక్షణ రహితంగా వాడుతున్న కాంప్లెక్స్ ఎరువులు జోలికి వెళ్ళకూడదు. ఫస్ట్ కాంప్లెక్స్ ఎరువులు జోలికి వెళ్ళకుండా ఉన్న వనరులని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మన జిల్లాలో మనం చాలామంది చూస్తుంటాం వరి పొలాలలో హార్వెస్టర్స్ ద్వారా ఉపయోగించేసి తర్వాత మనం దిగుబడులు తీసేసుకున్న తర్వాత చాలామంది రైతులను చూస్తుంటాం పంట పొలాలలో తగలబెట్టేస్తుంటారు. ఆ తగలబెట్టడం ఏంది అంటే అవి దున్నిచ్చేసి నేలలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసేస్తే ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది. బట్ అలా చేసేటప్పుడు ఈ రోటవేటర్ కానీ పవర్ టిల్లర్ కానీ ఇవి అడ్డం వస్తున్నాయి, అవి స్ట్రక్ అయిపోతున్నాయి అనే ఒక ఉద్దేశంతో, అదిగాక మనకు బూడిదలో ఏదో ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని తగలబెట్టేస్తున్నారు. దాని ద్వారా ఆ టెంపరేచర్కి కార్బన్ డైఆక్సైడ్ ఉన్న సాయిల్లో ఉన్న కార్బనము, యాక్చువల్గా మన దేశం సాయిల్ కార్బన్ శాతము ఆల్మోస్ట్ 80% సాయిల్స్ అంతా డిక్లైన్, అంటే వెరీ లో స్టేటస్లో ఉంది. కాబట్టి ఈ ఉన్న దగ్గర ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకోకపోవడము, వీటిని తగలబెట్టేయడము, తగలబెట్టేయడం వల్ల నేలలో ఉన్న కొద్దో గొప్ప ఉన్న మైక్రో ఆర్గానిజం చనిపోవడము, సాయిల్ ఆ టెంపరేచర్కి సాయిల్లో ఉన్న కార్బనము గాలిలోకి కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అయిపోవడము. హయ్యెస్ట్ క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ ఏదన్నా ప్రకృతిలో ఉందంటే నైట్రోజన్ 78% ఉందని తెలుసు మన అందరికీ. అక్కడ అంత నైట్రోజన్ గాలిలో ఉన్నా మనం ఎక్కువగా వేసే ఎరువు ఏదన్నా నేలకు ఉందంటే అది మళ్ళా నైట్రోజనే. కాబట్టి మనం వాడే పంటలన్నీ ఏ విధంగా ఉండాలంటే, ఒక సంవత్సరంలో మనం వాడే అట్లీస్ట్ ఒక పంటగా అన్నా గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరింపజేసి నేలలో ఇంకింపజేసి కెపాసిటీ ఉన్న పంటను ఒక్కదాన్న సంవత్సరంలో పెట్టుకోగలగాలి. ఈ రకంగా చూసుకుంటే మనకు పల్స్ క్రాప్లు, ఏదైనా పెసరు కానీ, మినుము కానీ, తర్వాత ఈవెన్ వేరుశనగ కానీ, వీటిలో ఇవన్నీ ఏంటంటే వాటి వేరు వ్యవస్థ దగ్గర ఒక రకమైన సూక్ష్మ జీవులు అనేవి డెవలప్ అయి ఉంటాయి. నైట్రోజన్ ఫిక్సర్స్ అంటారనమాట. అవి ఏం చేస్తాయంటే ఆ సూక్ష్మజీవులకు వీంట్ల దగ్గర షెల్టర్ తీసుకొని గాలిలో ఉన్న నత్రజని స్థిరీకరించేసి ఆ వేరు వ్యవస్థను బలం చేస్తాయన్నమాట. అవి ఏంటంటే మనకు కావాల్సిన పంట వచ్చినప్పుడు పంట తీసుకున్నా మనకు వస్తుంది. పంట తీసుకున్న తర్వాత దాన్ని నెలలో మనం దున్నేసినామంటే గ్రీన్ మెన్యూర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. మూడోది ఏంది, మనం పశువులు కూడా పెడితే ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. అట్లాంటిది కంపల్సరీ ఒక పంటకి ఒక చేయాలి. దీన్ని ఏం చేస్తారంటే క్రాప్ రొటేషన్, పంట మార్పిడి. ఇప్పుడు వరి వేస్తారు, వరి వేసేసి అట్ట బీడు పెట్టేయడం మామూలుగా ప్రాక్టీస్ చేస్తున్న పద్ధతి. అలా కాకుండా వరి పెసర, లేకపోతే వరి మినుము జనుము, ఇట్లా ఏదో పంట మార్పిడి అనేది చేయాలి. ఇప్పుడు మిరప అయిపోయిన తర్వాత ఏ పెసర, లేకపోతే ఏ మినుము ఇక్కడ వేయాలి. ఇప్పుడు ఇక్కడ బయట రైతుల దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మిరప వేసిన తర్వాత మినుము వేస్తే మంచి దిగుబడులు రావట్లేదు అంటారు. మిరపకు కొట్టిన అవశేషాలు విపరీతంగా ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోయి ఉన్నాయి. వెంటనే మిరపని అట్లా చేసిన వెంటనే ఇది వేస్తారు. ఇవి బాగా రావాలంటే దీంట్లో ఉన్న నాడ్యూల్స్లో నుంచి ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే ట్రాప్ చేస్తారు కాబట్టి అవి చెయ్యట్టు. కాబట్టి కంపల్సరీ ఈ క్రాప్ రొటేషన్ పద్ధతులు ఫాలో కావాలి. రెండోది ట్రాప్ క్రాప్స్, అంటే కొన్ని ఇప్పుడు బంతిపూలు అక్కడక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిరప తోటే తీసుకోండి, అక్కడక్కడ కానీ బంతిపూలు పెట్టినామంటే వాంట్ల దగ్గరికి ఇవి మిరపని హాని చేసే బ్యాక్టీరియా పురుగులు ఉంటాయి, అవి ఈ బంతుల్ని ఆశించేసి వాంట ప్రధాన పంటగా ఉన్న వాంటని సంరక్షిస్తాయి అన్నమాట. ఇవి ఆకర్షక పంటలు అంటారన్నమాట. దాంతోపాటు ఇప్పుడు మనకు ఈ సూడోమోనాసు, ట్రైకోడర్మా, జీవన ఎరువులైన బయో ఫర్టిలైజర్స్ అయిన ఇవే పిఎస్బి కానీ, కేఆర్బి కానీ, అజోస్పైరిల్లము, ఇవి మనకు వర్మి కంపోస్ట్లో కానీ వేప చెక్కతో కానీ వాడడము, తర్వాత తక్కువ మోతాదులో ఈటీఎల్ అంటారు, ఎకనామిక్ థ్రెషోల్ లిమిట్, అంటే ఒక పురుగు వృద్ధతిని తెలుసుకోవడానికి ఉపయోగించే ఆ లిమిట్ అన్నమాట. మనకు అది ఎక్కువగా ఉంటేనే కెమికల్స్ దగ్గరికి పోవాలి. ఒక కొద్దిగా అంటే ఇప్పుడు త్రిప్స్ ఉంది, అది ఒక ఫ్లవర్లో మనకు 5 దాటితేనే అది ప్రాబ్లము. 5 కాకుండా 1 కనపడినా కూడా హై కాస్ట్లీ కెమికల్స్ కొట్టి దాన్ని చంపాలని చూస్తారు. అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఈ వేప నూనెలు వాడుకోవడం, జిగురు అట్టలు పెట్టుకోవడం, అది ఉధృతి మేము ఎలా తెలుసుకుంటామని రైతులు అన్నప్పుడు వాళ్ళ కోసం ఇవి ఇప్పుడు మనకు టెస్టింగ్కి ఈ స్టిక్కీ ట్రాప్స్, ఫిర్మోన్ ట్రాప్స్ ఇవి ఉండేది అందే. అంటే మనము మన పంటలతో జిగురు అట్టలు ఉంటారు కదా, బ్లూ కలర్ జిగురు అట్టలు, తర్వాత మనకు ఎల్లో కలర్ జిగురు అట్టలు ఉంటాయి, వాటికి అతుక్కునే దాన్ని బేస్ చేసుకొని వృద్ధి ఎక్కువ ఉందా తక్కువగా ఉందని రైతువారి పద్ధతిలో వాళ్ళే తెలుసుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని అది అట్లాంటివి వాడుకోవడము, ఈ విధంగా ఇలాంటి అవలంబించుకుంటూ రావాలి. ఈ సేంద్రియ వ్యవసాయంలో కానీ ప్రకృతి వ్యవసాయంలో కానీ మనకు ఆర్గానిక్ ఫార్మింగ్, కాస్ట్ ఎఫెక్టివ్ ఫార్మింగ్, నేచర్లో ఉన్న దాన్ని ఏమంటారండి, నేచర్ మీద ఉన్న ప్రేమ ఉంటే మనం ఒకరిమే బతికితే కాదు, మనతో పాటు చాలామంది బతకాలి, చాలా జీవరాశులు కూడా బతకాలి, అట్లా ప్రకృతి అట్లనే స్టాండర్డ్గా ఉండాలి అనుకున్నప్పుడు చాలా ఈ రకమైన పద్ధతులు అవలంబిస్తే వ్యవసాయానికి, రెండోది నేచర్కి, అన్నిటికీ చాలా ఉపయోగము. తద్వారా మనకు జల కాలుష్యము, అంటే ఈ ఫర్టిలైజర్స్ ఎక్కువ అయినాక రెండే జరుగుతాయండి, ఒకటి భూమిలో వేస్తే బాగా కరిగేటివైతే కరిగేసి డీపర్ లేయర్స్ నీళ్ళలోకి వెళ్తాయి, మళ్ళీ ఆ నీళ్ళు మనమలు దాగాల పంటలకు వేయాలి, ఆడ క్వాలిటీ దెబ్బతింటుంది. రెండోది ఏంటంటే పైన పడిపోయినాయంటే నీళ్ళు సరిగా లేకపోతే ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ గాల్లోకి వెళ్ళిపోతాయి, వంట కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతాయి. ఇప్పుడు మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే నేలలో సేంద్రీయ పదార్థము, సేంద్రియ కార్బనము పెంచాలి. దానికోసం మనం ఏం చేయాలంటే గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఉన్నదాన్ని కూడా మనము తీసుకొని ఇక్కడ చేయాలి. దాన్ని ఏమంటారంటే కార్బన్ సిక్వెస్ట్రేషన్ అంటారు. దాన్ని చేయడం కోసమే మనం చెట్లు పెంచండి అనేది, ఎందుకంటే గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్కి దానికి చెట్లకి మనకు తెలిసింది దాని ఫుడ్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, సన్లైట్, అవి తీసుకొని మళ్ళీ తీసుకునేది ఏదైనా బయటకు రావాల్సిందే కదా, అది ఎక్కడికి పోతుంది, నేలలోకి పోతుంది. మనకు బయట హానికరంగా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నేలలో పోయిన తర్వాత అదే కర్బనము నేలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కర్బనం, నేలలో ఉన్న కర్బనంను పెంచాలి, గాలిలో ఉన్న కర్బనాన్ని తగ్గించాలి. గాలిలో ఉన్న నత్రజనిని ఉపయోగించుకొని నేలలో ఉన్న నత్రజనిని పెంచుకోవాలి మనము. ఈ రకమైన పద్ధతులన్నీ ఉపయోగిస్తే అడ్వర్స్ కండిషన్స్, అంటే మన ప్రకృతిలో జరిగే ఈ మార్పులు అన్నిటినీ తట్టుకొని నిలబడగలిగే వ్యవసాయాన్ని చేసుకోగలుగుతాం. సడన్ షిఫ్ట్ అనేది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే కెమికల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్కి 6 ఇయర్స్ పడుతుంది. అంటే మంచి ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్కి 5 to 6 ఇయర్స్లో జాగ్రత్తగా చేసుకోగలిగితే ఈ కెమికల్ ఫార్మింగ్లో ఎంత ఈల్డ్ వస్తుందో అంతే ఈల్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వస్తుంది. బట్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో రైతులు ఎవరన్నా చేసుకోవాలనుకుంటే 2 స్టెప్స్ చేయొచ్చు. ముందు వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేషన్ చేయించుకునే మార్గాలు, అంటే కొంచెము బాగా చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమో అవగాహన లేకపోతే ప్రతి ఒక్క జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఉంటాయి, అక్కడ పోతే మినిమం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తప్పకుండా ఇస్తారు. స్టార్టింగ్లో 50% ఈల్డ్ రిడక్షన్ ఉంది అని చెప్పాము. 50% ఈల్డ్ రిడక్షన్ వస్తే రైతు అనే వాళ్ళకి పెట్టుబడి ఎక్కువైపోయి ఇబ్బంది అవుతారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అతను ప్రొడ్యూస్ చేసిన దాన్నే ధరకు ఎక్కువ, వాల్యూ అడిషన్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆర్గానిక్ రైస్ మార్కెట్లో చాలా రేట్ ఎక్కువ ఉంది, మామూలు రైస్కి చాలా రేట్ తక్కువ ఉంది. ఆ లేబులింగ్, ఆ నమ్మకాన్ని సంపాదించుకుంటే అతను కెమికల్ ఫార్మింగ్ ద్వారా చేసిన డబ్బు ఎంత అయితే మిగులుతుందో దానికన్నా రెండింతలుగా ఈ ఆర్గానిక్ పద్ధతి ద్వారా వస్తుంది. తద్వారా అతనికి ఏంటంటే అతన్ని చూసి ఇంకొక 10 మంది రైతులు, ఇతను మన దగ్గర తెలిసిందే కదా ఒక గొర్రె సామెత, జనరల్గా ఒక గొర్రె ఎలా పోతూ ఉంటుంది అందరూ అలాగనే పోతూ ఉంటారని మనకు నానుడు తెలుసు, అదే ఒక చీమ ఎలా పోతుంది అన్ని లైన్లు అలాగనే పోతూ ఉంటాయని కూడా మనకు తెలుసు. కాబట్టి ఎవరన్నా ఒక లీడ్ ఫార్మర్ తీసుకొని ముందరకు కానీ వెళ్ళగలిగితే అతను కానీ అలా చేసి మార్కెట్లో కానీ కొంచెం వస్తుంది అనుకుంటే చాలామంది ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ని తగ్గించి ఆ వైపే వెళ్తారు, సేంద్రియం వైపే వెళ్తారు. సేంద్రియం వైపు వెళ్తే ఆటోమేటిక్గా నేలను పరిరక్షణ చేసుకుంటాయి, తద్వారా మన క్లైమేట్ రెసిలియన్స్ అనేది జరుగుతుంది. మళ్ళీ మనం మన ఆయుష్ ఇప్పుడు అడిగే పిల్లల్ని 60-70 సంవత్సరాలు బతుకుతాం అనేది కాకుండా మళ్ళీ 100 సంవత్సరాలకు వెళ్తారు అనేది కూడా ఉంటుంది. ఇది జరిగితేనే మనకు ప్రపంచ ఉనికికి చాలా ఉపయోగం పడు.
చాలా చక్కగా వివరించారండి. మరి జీవ ఎరువుల వల్ల అనేక లాభాలు ఉన్నాయని తెలుసుకున్నాము. అయితే మరి ఈ జీవ ఎరువులు కావాల్సినటువంటి రైతులు వాటిని తయారు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర సరైనటువంటి లభ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది అన్నప్పుడు, కావాల్సినటువంటి జీవ ఎరువులు కావాలన్నప్పుడు వాళ్ళ దగ్గర లభ్యం లేనప్పుడు ఏం చేయాలంట రైతులు? వాటిని తయారు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర సౌకర్యాలు లేనప్పుడు అవి లభ్యమయ్యేటువంటి పరిస్థితిలో ఉందా? అన్నీ అందరు ఇంతమంది రైతులకి సరిపడా లభ్యం అవుతున్నాయంటారా?
అంటే ఇప్పుడు మనకు అగ్రికల్చర్కు పాడి పశు రెండు ఇంపార్టెంట్ అని మనం ఇంతసేపు డిస్కస్ చేసినాము. ఇప్పుడు పాడి రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, పశు రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం సిఫార్సు చేయడం ఏంటంటే ప్రతి ఒక్క రైతు కనీసం ఏదో ఒక రకమైన పశు పోషకాన్ని పశు సంపదని ఇంట్లో పెంపొందించుకుంటే ఇది చాలా మంచి విషయం. రెండోది, మేము ఈ పని చేయలేమనుకున్నప్పుడు మీ తోటి రైతులు ఎవరి దగ్గరన్నా ఉంది అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం కొద్దిగా ఇన్పుట్, అంటే మనకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే కౌడంగ్ అంటే పేడ, పచ్చి పేడ మాత్రమే కొంచెం అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం కొనుక్కొని మామూలుగా తోటల్లో తోలించుకోవడం అనేది చూస్తున్నాం, కాబట్టి దానికోసమే మనము తీసుకోవడం, మా వల్ల అది కూడా కాదు అన్న. రెండోది, ఇప్పుడు ఈ జీవన ఎరువులు ఉన్నాయి కదా, అవి రెడీమేడ్గా మనకు పరిశోధన కేంద్రాలలో అంటే ప్రైవేట్ మార్కెట్ గురించి చెప్పట్లేదు, మనకు ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ కానీ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ డిపార్ట్మెంట్ ల్యాబ్స్ కానీ ఇక్కడ మనకు ఈ జీవన ఎరువులైన అజోస్పైరిలం కానీ అజుటోబ్యాక్టర్ కానీ ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా జింక్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా ఈ రకమైన బయో ఫర్టిలైజర్స్ ద్రవ రూపంలో ఉన్నాయి, రెండోది మనకు పౌడర్ రూపంలో ఉన్నాయి. కాబట్టి ఇవి మనము కొనుగోలు చేసుకోవచ్చు. నా దగ్గర ఒక 10 ఎకరాలు ఉంది, అది ఒక్కొక్క లీటరు వచ్చి 300 రూపాయలు ఉంటుంది. అలాంటిది 10 ఎకరాలకి నేను వాంట మీదనే అంత ఎలా పెట్టుకుంటాను అంటే ఖర్చు ఎక్కువ అయిపోతుంది కదా, కెమికల్ ఫర్టిలైజర్స్తో పోలిసి ఇది ఎక్కువ అవుతుంది కదా అనే క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. కాబట్టి మీరు ఒక 2 ఎకరాలకి సరిపోయేది తెచ్చుకొని 10 ఎకరాలు అంటే ఒక ఎకరాకి మనకు 200 లీటర్లు నీళ్ళల్లో 200 లీటర్ల ఎరువు కావాల్సి ఉంటుంది. కాబట్టి 10 ఎకరాలకి మనకి ఎన్ని కావాలి, 10 × 200 మన దగ్గర ఒక రెండు ట్యాంకుల్లో వెంటనే మల్టిప్లై చేసుకొని 10 ఎకరాలకి మనమే ఇంట్లో మల్టిప్లై చేసుకొని మనం అందించుకోవచ్చు ఈ బయో ఫర్టిలైజర్స్. రెండోది ఈ వర్మీ కంపోస్ట్ కూడా అంతే, వర్మీ కంపోస్ట్ కూడా రైతువారి పద్ధతిలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే కుళ్ళిన వ్యర్థాలను ఉపయోగించుకొని దాన్ని చేసుకోవచ్చు. మార్కెట్లో 1 కేజీ వానపాములు 200 ఉంది, లేదు ఇది చేసుకోలేమనుకున్నప్పుడు మార్కెట్లోనే వర్మీ కంపోస్ట్ రేటు మనకు 500 నుంచి 600 ఒక 40 కేజీలు ఉంది, అట్లాంటివి 100 కేజీలు తెచ్చుకొని ఈ బయో ఫర్టిలైజర్స్తో దాన్ని మల్టిప్లై చేసుకొని చేసుకోవచ్చు. లేదు అనుకున్నప్పుడు మార్కెట్లోనే వేప చెక్క కూడా అవైలబిలిటీలో ఉంది, ఆ వేప చెక్కకి మళ్ళీ ఈ బయో ఫర్టిలైజర్స్ని మిక్స్ చేసుకొని ఎన్రిచ్ చేసుకొని లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్ అయితే 24 గంటల లోపలనే మల్టిప్లై చేసేసుకొని అవి అప్లై చేసుకొని మిక్స్ చేసేసుకొని అప్లై చేసుకోవచ్చు. పౌడర్ బయో ఫర్టిలైజర్స్ అయితే ఒక 15 నుంచి 20 రోజులు ఉండాలి, ఎందుకంటే అవి మల్టిప్లై కావడానికి టైం ఎక్కువ పడుతుంది. లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్ అయితే ఒక రోజులోనే ఫాస్ట్గా మల్టిప్లై అయిపోతాయి కాబట్టి నిల్వ చేసుకోవచ్చు. ఎవరైతే రైతులు వరి మాగాని చేస్తున్నారు అంటే ఇరిగేటెడ్ కండిషన్లో, వాళ్ళు అజోలా అనేది చాలా సులభంగా మల్టిప్లై చేసుకునే ఒక జీవన ఎరువు, అదే అది అగ్రికల్చర్కి లైఫ్ స్టాక్కి రెండింటికి ఉపయోగపడుతుంది. పర్టికులర్గా ఇది ఓన్లీ ఉపయోగం ఏంటంటే వరి పొలాలు చేసేవాళ్ళు అజోలాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ అజోలాని అది ఒక మొక్క లాంటిది, దాంట్లో ఏంటంటే షెల్టర్ తీసుకునేది ఏంటంటే అనాబిన అజోలా అనేది ఒక బ్యాక్టీరియా, అది ఏంటంటే గాల్లో ఉన్న నత్రజని స్థిరీకరించి మన నేలకి ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఏంటంటే ఇది ఒక మ్యాట్లాగా ఫామ్ అయిపోయి వరిలో ప్రధాన సమస్య ఏంటంటే కలుపు, కలుపును కూడా రానికుండా చేస్తుంది. అది కులిపోయిన తర్వాత ఇది సేంద్రియ పదార్థంగా కూడా కన్వర్ట్ అవుతుంది. అదే అజోలా మనము ఆవులకు కానీ తర్వాత కోళ్ళకు కానీ ఒక ఫీడ్గా కూడా పెడతాం, ఎందుకంటే అది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఫ్యాట్ కంటెంట్ మిల్క్లో రావడం కానీ ఫ్రెష్ కోళ్ళలో రావడం కానీ చేసుకోవచ్చు. బట్ ఈ అజోలా అనేది ఓన్లీ మన వరి రైతులకు మాత్రమే చాలా సులభమైన పద్ధతిలో చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయకుండా పాలిథిన్ షీట్స్ ఏదైనా ఉంటే చిన్న, అంటే దీనికి షేడ్ ఉండాలా, ఎక్కువ ఎండ ఉంటే డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి రైతు అనుకుంటే, అంటే మనకు తెలుసు కదా ఏదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు షార్ట్కట్ వెతుక్కోవాలి, ఆ వెతుక్కునే షార్ట్కట్లో ముందు పర్యవసనాలు ఏం జరుగుతాయా అనేది ఒక నిమిషం ఆలోచించి చేసుకోవాలి. ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది. మనకు దొరకలేదు అన్నప్పుడు, మన దగ్గర లైఫ్ స్టాక్ లేదు అన్నప్పుడు దాని ప్రత్యామ్నాయం ఏంటంటే కంపోస్టింగ్ టెక్నాలజీస్, అంటే మనము మన ఎరువుని మనమే తయారు చేసుకోవడం. అది కూడా లేనప్పుడు బయట దొరికే మార్కెట్లో ఉన్నదాన్ని తక్కువ మోతాదులో తెచ్చుకొని దాన్ని ఎక్కువగా మనం మల్టిప్లై చేసుకోవడం. ఈ రకరకాల పద్ధతులు చేసుకుంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఈజీగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు సడన్గా మారకపోవడం, ఎందుకంటే కెమికల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ మారకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ఏంటంటే అడిగేది ఇంత కష్టపడి, రెండోది ఇంత కాస్ట్లీ కెమికల్స్ కొడితే కూడా రాని దిగుబడి ఏమి వాడకుండా వస్తుందా అనే దగ్గర అపోహతో ఆగిపోయింది. అంత ఎక్కువ కొట్టేనప్పుడు జరిగిన పర్యావసనాలు గురించి వాళ్ళకి తెలియదు అన్నమాట. అంటే అవి వేయకముందు ఇవంతా జరిగేసి నాశనం అయిపోయింది, దాన్ని రెజ్యూనేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మదర్ అయితే ఎప్పుడైతే ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆమె రిగైన్ కావడానికి మనకు 2-3 సంవత్సరాలు పడుతుందో, ఇప్పుడు మనము ఆ స్టేజ్లో ఉంది. ఒక క్రాపు ఒక మనకు పొలం నుంచి వచ్చిందంటే అది రీగైన్ కావడానికి ఏ విధంగా టైం తీసుకోవాలో, దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మనం ఏ విధంగా ఇవ్వాలో అనేది. ఎందుకంటే భూమాత భూతల్లి అని ఎందుకంటామంటే మనకు తల్లి మనకు ఎలా ఇస్తుందో మనకు భూమి కూడా అదే విధంగా మనకు ఫుడ్ ఇస్తుంది కాబట్టి అలా ఉంటుందండి. ఏదంటే మన నేచర్ అనేది ఒక సైకిల్ అన్నమాట, ఏది జరిగినా మళ్ళీ అక్కడికే రావాల్సిందే. ఇంతకు ముందులాగా ఇప్పుడు మళ్ళీ మనం అందరి చూపు ఈ సేంద్రియం వైపు ఎందుకుందంటే అందరికీ అవగాహన వచ్చింది వాట్ ఈజ్ వాట్ అని. కాబట్టి ఇటు సైడ్ మెల్లగా మారుతున్నారు. మారేటప్పుడు ఇప్పుడు చెప్పిన ప్రికాషన్స్ కొద్దిగా తీసుకొని ఒక 10 ఎకరాలు ఉన్న రైతు ఫస్ట్ 1 ఎకరం జోలికే వెళ్ళండి, ప్యూర్గా ఆర్గానిక్ 10 ఎకరాలు చేయొద్దండి. 10 ఎకరాలు చేస్తే రైతు నష్టపోతాడు. కాబట్టి 1 ఎకరా తీసుకొని ముందు వాళ్ళ ఫ్యామిలీకి క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి, తర్వాత వీలైతే వాళ్ళ ఊర్లో ఇంకొక 10 ఫ్యామిలీస్కు ఫుడ్ ఇవ్వండి. ఈ 10 సంవత్సరాల్లో అతనికే మెలకువలు అన్నీ తెలుస్తాయి. కాబట్టి కొనుగోలుదారుడు కాస్త మళ్ళా రైతు ఉత్పత్తిదారుడు లాగా కన్వర్ట్ అవుతాడు. మెయిన్ మోటో ఏంటంటే ఇదే, నేలను సంరక్షించుకోవడము, నేల కాలుష్యాన్ని జరగనీయకుండా చూడడము, ప్రకృతిని కాపాడడము, తద్వారా మానవాళి మనుగడకి ముందరికి తీసుకెళ్లడము, ఇవంతా ఎజెండాగా పెట్టుకోవడమే రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ముఖ్యంగా ఈ సాయిల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఇదే
అండి. కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు వెళితే గనక ఖచ్చితంగా మన పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది సాధ్యమవుతుంది. మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో మన మొదటి స్థానంలో ఉన్నప్పటికీ మరింతమంది ప్రకృతి వ్యవసాయం వైపు వెళితే బాగుంటుందని ఆశిద్దున్న మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా రైతు సోదరులందరికీ కూడా ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.
థ్యాంక్ యూ మేడం. ఈ అను రేడియో టాక్ కూడా ఈ అవకాశాన్ని కల్పించిన నాకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను.